ఓం శ్రీ సాయిరాం. ఇంతవరకు మీరు బ్రదర్ చందు విజయ్ అందించినటువంటి లవ్ టు లవ్ కార్యక్రమాన్ని విన్నారు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ఏషా స్ట్రీమ్లో అందించే ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్దిసేపట్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాన్ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూనే ఉండండి.
ప్రేమ స్వరూపులారా, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి శతకోటి ప్రణామాలు. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యాద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య శ్రీచరణాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంత నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ఏషియా స్ట్రీమ్లో అందించే ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమం శ్రీ సత్యసాయి దివ్య సందేశ ధరణి మీకు అందించడానికి వచ్చింది గణేష్. గత వారం ప్రశాంతలయమంతా ఎంతో కోలాహలంతో, ఎంతో ఆనంద ఉత్సవాలతో, ఎంతో ఆనంద పరవశాలు తొక్కుతూ ప్రతి భక్తుడు స్వామి దివ్య అనుభూతిని, స్వామి దివ్య ప్రేమను ఆస్వాదించి తిరిగి తమ తమ స్వగృహాలకు వెళ్లినటువంటి ఒక అద్భుతమైన వారం రోజులు గడిచినాయి. స్వామివారి పుట్టు పండుగ వేడుకలు ఎంతో వైభవంగా ప్రశాంత నిలయంలో జరగడం జరిగింది. ప్రశాంత నిలయంలో అడుగుపెట్టిన ప్రతి భక్తునికి స్వామి నాతో ఉన్నారు అనేటటువంటి ఒక మధురమైన అనుభూతి స్వామి అందరికీ ప్రసాదించారు. ప్రతి క్షణం మీ ఇంట వెంట జంట కంట కాపాడుతూ ఉంటాను అని స్వామి ఇచ్చినటువంటి అభయం ఈనాటికి స్వామి అలా తీరుస్తూనే ఉన్నారు. సత్యసాయి భగవానుని అవతార వైభవం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు అలా గడిచిపోతూనే ఉంటాయి. ఆ ప్రేమను మనం ఆస్వాదిస్తూ, ఆ ఆనంద డోలికల్లో మనం హాయిగా ఊయలు లూగుతూ ఎంతో ఆనందాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. తమ అవతార వైభవంలో, సాయి భాగవతంలో ఎంతో మంది భక్తులకు స్వామి మార్గనిర్దేశాన్ని ఇచ్చి వారి జీవితాలను సుగమం చేశారు. జీవితంలో ఏ కష్టమెదురైనా స్వామి నాతో ఉన్నారు అనేటటువంటి ధైర్యంతో ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ధైర్యంగా మనోనిగ్రహంతో స్వామి పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలతో జీవితాలను సాగిస్తున్నటువంటి ఎంతో మంది భక్తుల గాథలు మనం తెరిచి చూస్తే అనుక్షణం వారిని కంటికి రెప్పలా కాపాడుతూనేటటువంటి స్వామి దివ్యహస్తం మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి మన స్వీట్ స్వామికి, అలాంటి మన ప్రియమైన భగవానునికి మనం ఏం తిరిగి ఇవ్వగలం? మన జీవితాలను స్వామి చెప్పినటువంటి బాటలో నడిపించుకోవటమే మనం చేయగలిగినటువంటి ఒక్కే ఒక్క పని. మరి ఎంతో మంది భక్తులు అలా స్వామి చెప్పినటువంటి విలువలను జీవితంలో పాటిస్తూ స్వామికి నచ్చినట్టుగా వారి జీవితాలను సాయి పథంలో నడిపిస్తున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వారి గాథలు మనం తెలుసుకుంటే స్వామి గురించి మనం తెలుసుకున్నంతగా ఉంటుంది. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో మీకోసం అటువంటి ఒక భక్తురాలి గాథను అందిస్తున్నాం. రేడియో సాయి తెలుగు బృందం విజయవాడకు వెళ్లి అక్కడుండేటటువంటి భక్తులతో సంభాషించినప్పుడు వారిలో ఒకరు శ్రీమతి శిష్ల భారతి గారు తారసపడ్డారు. స్వామి పట్ల ఏ విధంగా అచంచలమైన భక్తి విశ్వాసాలను ఆమె తమ భర్త ద్వారా నేర్చుకుని పెంపొందించుకుని జీవితాన్ని ఎలా గడుపుతున్నారనేది స్వామి అనుగ్రహానికి, స్వామి ప్రేమకు ఒక చక్కని నిదర్శనం. ఈనాడు శ్రీ సత్యసాయి దివ్య సందేశజరిలో శిష్లా భారతి గారితో పరిచయ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాం. ఈ ఇంటర్వ్యూ తర్వాత సాయికులోన్ సభామండపం నుండి వేదం భజన కార్యక్రమాలను మీరు వింటారు. మరి ఆలస్యం చేయకుండా శిష్లా భారతి గారి అనుభవాల పరంపరలోకి వెళ్దామా? సాయిరామమ్మా.
సాయిరామండి.
అమ్మా, అసలు ముందుగా రేడియో సాయి టీం తరపున మీకు సాదరమైన స్వాగతం. సత్యసాయి భగవానుడి గురించి మీకు మొట్టమొదట ఎప్పుడు ఏ విధంగా తెలిసింది? మీ కుటుంబ నేపథ్యం అప్పట్లో ఏ విధంగా ఉండేది? ఆ విషయాలు చెప్తారా?
సాయిరామండి, 1963 సంవత్సరంలో నాకు మ్యారేజ్ అయిందండి. మా నాన్నగారు వాళ్ళు వారు ఆంజనేయ స్వామి భక్తులు, దేవాలయం అది కట్టారు. కానీ మా అత్తవారు మాత్రం స్వామి దగ్గరికి వస్తూ పెడుతూ ఉండేవారు. అందుకని చెప్పి నేను మా అత్తవారింటికి వచ్చాక మా అత్తవారి మార్గంలోనే మా అత్తగారు వెంట ఉంటూ మా మావగారు, మా అత్తగారు వీరు వీళ్ళంతా స్వామి భక్తులయ్యి ఒక నిర్ణయం తీసుకున్నారండి 1964లో. మా మావగారు,
మీ మావగారు పేరు, మీ అత్తగారి పేరు
శిష్లా నరసింహం గారండి. మా అత్తగారేమో శిష్లా వెంకట సుబ్బమ్మ గారు. అంటే ఆధ్యాత్మికంగా వారిద్దరూ చాలా గొప్పవారండి. మొదటి నుంచి ఆధ్యాత్మిక వారిద్దరిలోనూ ఉంది. అందుకని చెప్పి మా మావగారు సహజంగా ఎక్కడ ఏ బాబా గారు ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ ఆ బాబా గారి దగ్గరికి వెళ్తాం, ఒక దండ తీసుకెళ్లి వేసి వారికి ఆ పళ్ళు ఇవ్వటం, నమస్కారం పెట్టుకోవటం అలా చేస్తూ ఉండేవారు. అదేవిధంగా స్వామి గురించి, స్వామి భూత భవిష్యత్ వర్తమానాలు చెప్తున్నారు, పుట్టభర్తిలో బాబా గారు ఉన్నారు, వారు చేత్తో అన్నీ తీసిస్తూ ఉంటారు అని చెప్పి తెలుసుకుని స్వామి దగ్గరికి వెళ్లారు.
అది దాదాపుగా ఏ సంవత్సరంలో ఉంటుందండి?
1962 ఇంచుమించుగా. అట్లా స్వామి దగ్గరికి వెళ్ళొచ్చాక వారికి అది నచ్చింది. నచ్చి ఇంటికి వచ్చాక ప్రతి దసరాకి భార్య పిల్లల్ని పుట్టపర్తి తీసుకెళ్టం, ఆ చెట్ల కింద ఒక 10 రోజులు వండుకోవటం, తింటాం, స్వామి ఉపన్యాసాలు వింటాం, స్వామి దగ్గర ఉంటాం అనేది జరిగింది. తర్వాత మా అత్తగారు మావగారు కలిసి, మనకి ఇద్దరే పిల్లలు, మనకి మూడో పిల్ల పిల్లవాడు కానీ ఉంటే మనం ఖర్చు పెట్టేవాళ్లమే కదా డబ్బు, దాని బదులు బాబాగారి భజన మన ఇంట్లో ప్రతి గురువారం పెట్టుకుందామని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి. నిర్ణయం తీసుకున్నాక ఇంకా గురువారం వచ్చేటప్పటికీ భజన ఏర్పాటు చేశారండి. భజన అంటే అప్పుడు పాడటం ఎవరికీ రాదు, స్వామి పాటలవి. రమణమ్మ గారు అని ఆవిడ సత్యనారాయణపురంలో ఉండేవారు. ఆవిడ పుట్టపర్తిలో 4 నెలలు ఉన్నారు. ఆవిడ స్వామి భజన పాడితే 2 రూపాయలండి భజన పాడినందుకు, రిక్షాకి 3 రూపాయలు. అంటే 2 రూపాయలు, 3, 5 రూపాయలు ఆవిడకి మేము ఇచ్చేవారు. ప్రతి గురువారం ఆవిడ వచ్చి, ఆవిడ సహజంగా ఎక్కడ ఏ భజన జరిగితే ఆ పాటలు పాడతారు. ఆంజనేయ స్వామి భజన పెట్టుకున్నామమ్మా అంటే అక్కడికి వెళ్ళి ఆంజనేయ స్వామి భజన పాడేవారు. ఇలా స్వామి భజన అంటే స్వామి, వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి భజన, అలా పాడుతూ చేస్తూ ఉండేవారు. ఇట్లా భజన జరుగుతున్నటువంటి సమయంలో ఆర్యా గారు అని ఒకరు ఉండేవారు, పాండురంగారావు గారు అని ఉండేవారు. అట్లా నలుగురు ఐదుగురు భక్తులు కలిసి మా మామగారు కలిసి ఈ భజన అంటే గురువారం భజన అంటే పండగ మాకు.
ఇది ఏ ఊర్లో నుండి?
విజయవాడలో సూర్యారావుపేటలో నక్కల్ రోడ్డు పక్కన మాన్సూరి ఏనుగుల స్కూల్ ఉండేదండి. బడి మాన్సూరి కోటేశ్వరమ్మ గారు బడి పెట్టారా, ఆ బడి పక్క ఇల్లు. ఓ పెద్ద హాల్ ఉండేది, 150 రూపాయలండి అద్దప్పట్లో. ఆ హాల్లో స్వామి ఫోటోలు చుట్టూ 40 ఫోటోలు ఉండేవి. ఒక మందిరం ఏర్పాటు చేశాము, అక్కడ భజన జరుగుతూ ఉండేది. అప్పుడు మా మామగారు ఆర్యగారు అందరూ కలిసి స్వామి దగ్గరికి మనం వెళ్ళి సత్యసాయి భజన మండలి పెట్టుకుంటే బాగుంటుంది మనం అని చెప్పి నిర్ణయం తీసుకుని అందరూ స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇట్లా గురువారం భజన చేస్తున్నాము, మేము సత్యసాయి భజన మండలి అని పెట్టుకుందాం అనుకుంటున్నాం స్వామి, మీ ఆశీర్వచనం కావాలి అని చెప్పి స్వామిని కోరితే స్వామి చెప్పారు, మీరు భజన మండలి కాదు, సత్యసాయి సేవా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి మీరు సేవా సమితి అని పెట్టుకుని అది బందరెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని చెప్పి వీరిని ఆశీర్వదించి స్వామి ఇంటికి పంపించారు. వారికి ఇంటికి రాగానే ఈ రంగా స్వామివారు చెప్పారని చెప్పేసేసి ఆ రోజుల్లో కూడా ఆ హాల్లో మాకు స్వామి కుర్చీ వేసేవారం అండి. స్వామి 38వ పుట్టినరోజు పండుగ అని చెప్పి మేము ఆ స్వామి కుర్చీ చుట్టూతా కూడా అలంకరణ చేసుకునేవాళ్ళం అట్టలతో. పుట్టపర్తి వెళ్ళి నాకు వివాహమైన కొత్తల్లో కూడా పుట్టపర్తి వెళ్ళి స్వామి దగ్గర అలంకరణ ఆ రోజుల్లో అట్టల మీద మైదాపిండి పూసి చామంతి పూలతో దాంతో డెకరేషన్ చేసేవారు. మా అత్తగారు నేను కూడా ఆ డెకరేషన్ దగ్గరికి వెళ్ళి చూసుకుని ఇంటికి వచ్చి స్వామి పుట్టినరోజుకి దానికి ఆ విధంగా డెకరేషన్ చేసుకునేవాళ్ళండి. స్వామి పుట్టు పండుగ అంటే ఇంకా దానికి మించిన పండుగ అనేది లేదు మాకు. ప్రతి గురువారం కూడా మాకు పండగే. ఉదయం 8:30 నుంచి కూడా స్వామి భజన 8:30 అయ్యేది, భజన అయ్యేదాకా కూడా పండుగలాగా జరుపుకునేవాళ్ళం.
ఇది దాదాపుగా ఏ సంవత్సరం?
1964. అంటే ఆ రోజుల్లో సత్యసాయి బాబా గారి భజన ఎక్కడ జరుగుతోంది విజయవాడలో అనుకుంటే శిష్లా నరసింహం గారింట్లో భజన జరుగుతోంది సూర్యారావుపేటలో అని చెప్పి తెలుసుకుని ఇక్కడికి వచ్చేవారు. ఆ హాల్ అంతా కూడా భజన మందిరంగా ఉండి పుట్టపర్తి వెళ్లాల్సిన వాళ్ళు పుట్టపర్తి ఎలా వెళ్లాలి, ఎలా అక్కడ పద్ధతులు ఏమిటి అని చెప్పి ఇక్కడికి వచ్చి అడిగేవారు. ఈ హాల్లో కూర్చుని అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉంది హాల్ అని చాలా సంతోషపడేవారు అన్నమాట. అప్పట్లో కూడానండి సుప్రభాతం చేసేవాళ్ళు, 3:30 ఈయన లేచి పావుతక్కు 4 అది స్నానం అది చేసి ఓంకారం సుప్రభాతం. మా ఇంట్లో ఒక 3-4 చేసేవాళ్ళు సుప్రభాతం. ఆ సమయంలోనేనండి ఒకరోజున ఈయన వాష్రూమ్కి వెళ్లారు. మా హస్బెండ్ శిష్లా యజ్ఞనారాయణ శాస్త్రి గారు అండి. బాత్రూమ్కి వెళ్లి అక్కడ నరాలన్నీ పట్టేసినాయి, విపరీతంగా పట్టేసినాయండి, లేవలేకపోయారు. సహజంగా ఆ వ్యక్తి ఎలాంటి వారంటే ఎంతటి బాధ వచ్చినా కూడా పైకి చెప్పరు, 105 జ్వరం వచ్చినా కూడా పైకి చెప్పరు, మెదలకుండా పడుకుంటారు. అలాంటి మనిషి ఆ పొట్టపట్టు బయటకు వచ్చేటప్పటికీ మా మామగారితో ఇట్లా నరాలన్నీ నొక్కేస్తున్నాయని చెప్పంగానే డాక్టర్ వెంకయ్య చౌదరి గారు మా ఫ్యామిలీ డాక్టర్ గారండి, సరే మా మామగారు వెంటనే అక్కడికి తీసుకెళ్లారు. తీసుకెడితే ఆయన ఏం చేశారంటే, వెంకయ్య చౌదరి గారు MD చేస్తున్నారు అప్పుడు, ఆయన పిన్నమనేని వెంకటేశ్వరరావు గారిని విజయవాడలో పెద్ద సర్జన్ అండి, అప్పట్లో చాలా గొప్ప సర్జన్, ఆయన తప్ప ఇంకొక సర్జన్ లేరు, అక్కడికి పంపించారు. వెంకటేశ్వరరావు గారి దగ్గరికి మేము వెంటనే వెళ్ళామండి. వెంకటేశ్వరరావు గారు చూసేటప్పటికి 107 జ్వరం అండి, 107 జ్వరం. డాక్టర్ గారు ఎక్స్రే తీశారు, ఎక్స్రేలో ఆయనకి ఏం కనపడలేదు, తెలియలేదు. అంటే ఇప్పుడు స్కానింగ్ ఉంది కానండి, అప్పుడే ఎక్స్రేలు తెలియలేదు. నాకప్పుడు సరిగ్గా 19-20 ఏళ్ళు, ఈయనకి 23 ఏళ్ళు. 107 జ్వరము, పైకేం చెప్పట్లేదు, మెలకుండా పడుకున్నారు, ఎక్స్రేలు ఏం కనపడలేదు. ఈ అమ్మాయి చూడబోతే చిన్నపిల్ల, తన చిన్నపిల్లాడు, ఏం చెయ్యాలి అని చెప్పి డాక్టర్ గారికి అర్థం కాక సినిమాకి వెళ్ళారటండి. సినిమాకి వెళ్ళొచ్చి మళ్ళీ మధ్యలోనే వచ్చేశారు సినిమా నుంచి. వచ్చేసారు, ఏం చేయాలో అర్థం కాని టైంలో స్వామివారి అన్నగారి అల్లుడు రామరాజు గారు, వారు విజయవాడలో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. వారు పుట్టపర్తి స్వామి దగ్గర 15 రోజులు, స్వామిగారి అన్నగారి కూతురు అల్లుడు ఇద్దరు పుట్టపర్తి వెళ్లి 15 రోజులు ఉందామని చెప్పేసి ప్లాన్ వేసుకుని స్వామి దగ్గరికి వెళ్లారండి. వారం రోజులు అయిపోయింది. అయిపోయినాక స్వామి అన్నారట దగ్గరికి వచ్చి, మీరు విజయవాడ వెళ్లిపోండి ఇంకా అన్నారట. అనేటప్పటికీ వాళ్ళకి, ఇదేంటి మనం ఉందామని వచ్చాం కదా, స్వామి వెళ్లిపోమ్మంటున్నారని చెప్పేసి కొంచెం బాధ అనిపించి, సరే స్వామి వీపూది ఇచ్చారండి, ఆ వీపు తీసుకుని విజయవాడ. ఆ రోజుల్లో ట్రైన్ 12-12:30 విజయవాడ వచ్చేది. అంటే మేము ధర్మవరం వెళ్లి, ధర్మవరం నుంచి విజయవాడ రావటం, విజయవాడ నుంచి ధర్మవరం దిగి మళ్లీ పుట్టపర్తి వెళ్లటం జరిగేది. 12:30 వారు వచ్చాక సహజంగా ఆ రోజుల్లో స్వామి భక్తులు 10-11 కుటుంబాల దాకానే ఉండేవారు మాకు తెలిసి. అందుకని వాళ్ళు రాగానే రామరాజు గారు అడిగారట, ఏమిటి సంగతులు, ఎవరెట్లా ఉన్నారు ఏమిటని అడిగితే, ఇట్లా నరసింహం గారు అబ్బాయికి ఒంట్లో బాగాలేదు, ఇట్లా హాస్పిటల్లో చేస్తారని చెప్పి వారికి చెప్పారట. చెప్పేటప్పటికి వారేం చేశారు, 12:30 వచ్చి స్నానం చేసి భోంచేసి 2 ఇంటికెల్లా హాస్పిటల్కి వచ్చేసారు. హాస్పిటల్కి వచ్చేసేసి ఆ వీపుది, ఓహో స్వామి మన ఇందుకు పంపించారేమో, ఈయనకి బాగాలేదు కదా, 107 జ్వరం కంటిన్యూ అవుతుంది, తగ్గటం లేదండి. దాంతో ఆ ప్రసాదం ఇచ్చారు, స్వామి ఫోటో ఇచ్చారు. ఈయన ఏం చేశారంటే, ఇంకా స్వామి నాకు కనపడ్డారు, నాకే ఇబ్బంది లేదు, ఏదైనా పర్వాలేదు, నాకు ధైర్యం వచ్చిందని చెప్పేసి ఆ వీపుది పెట్టుకున్నారండి. అదే సమయంలో ఈయనకి పొట్ట అది ఉబ్బిపోయి గ్యాస్ అసలు బయటికి రాలేదండి. మా అత్తగారి దగ్గరికి వెళ్ళి, మా అత్తగారు ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉండేవారు, మామగారు ధ్యానం చేస్తూ ఉండేవారు, భగవంతుడి మీద భారం వేసే ఉన్నారండి వారు. సరే మా అత్తగారు వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు పొట్ట ఉబ్బిపోతుందండి, గ్యాస్ ఏం బయటకు వస్తున్నట్లేదంటే, ఈ సమయంలో సాయంత్రం 5-5:30 సమయంలో డాక్టర్ గారి దగ్గరికి వచ్చేసేసి, అమ్మా ఏదైనా మనం ఆపరేషన్ మాత్రం చేసేద్దాం, లోపల ఏముందో ఏం అర్థం కావట్లేదు, అట అవ్వచ్చు ఇటు అవ్వచ్చు అని నన్ను కూడా చెప్పారు. నేను దగ్గరికి వెడితే డాక్టర్ గారు, అమ్మా మనం చెప్పలేమమ్మా, ఏదైనా అవ్వచ్చు, ఆపరేషన్ మాత్రం చేసేద్దాం అన్నారు. ఈయన మాత్రం, నాకు ధైర్యంగా ఉంది, స్వామి కనపడ్డారు, ఏదైనా నాకు ఇబ్బంది లేదు అని ఈయన కూడా చెప్పేశారు. రూమ్లోకి తీసుకెళ్ళంగానే ఓపెన్ చేశారండి. అది అర్థం కాక పైన బొడ్డు దగ్గర నుంచి కింద దాకా ఓపెన్ చేసేసారండి. ఆ లోపల అపెండిసైటిస్ బర్స్ట్ అయిపోయిందనమాట, పూర్తిగా రెడీగా ఎండిపోయి రెడీగా ఉందన్నమాట. డాక్టర్ గారు చూడంగానే ఇంకా ఆయనకి సంతోషం తట్టుకోలేక, అది ఆ థియేటర్లో తన్ని వదిలేసి బయటకు వచ్చేసి, తను బతుకుతాడు తను బతుకుతాడని గట్టిగా అరిచేశారండి. నేను దగ్గరికి వెళ్ళేటప్పటికి, అమ్మ నువ్వు అదృష్టవంతురాలివి అన్నారు. స్వామి అనుగ్రహంతో ఆపరేషన్ నుంచి ఆయన బయటపడ్డారండి. బయటపడ్డాక స్వామి దగ్గరికి వెళ్ళారండి. స్వామి దగ్గరికి వెళ్తే, ఏది ఆపరేషన్ అయింది, ఇంకా నీకు తగ్గలేదు, పూర్తిగా తగ్గలేదు, చీము అది వస్తోంది కదా తీ అన్నారు అని చేత్తో సృష్టించి ఈయనకి ప్రసాదం తీసి ఆపరేషన్ ప్రదేశంలో స్వామే రాశారు. తర్వాత ఆయనకి ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా ఆయన బాగా ఉన్నారండి. స్వామి అనుగ్రహంతో స్వామి కార్యక్రమాలన్నీ ఇలా జరుగుతున్న సమయంలోనే సమస్తం మా మామగారు వేద విద్యానికేతన్ అని ఒకటి ఏర్పాటు చేశారు. ఒకే చోట రెండు సంస్థలు ఉండరాదు అనే ఉద్దేశంతో ఇంకా సంస్థ వేరే ప్రదేశానికి మార్చబడిందండి. మార్చబడ్డాక సరే మేము ఆ సంస్థ అక్కడికి కూడా మేము వెడుతూ ఉండేవాళ్ళము. అప్పట్లో ఇంకా బాల వికాస్ అవి ఇంకా ప్రారంభం కాలేదు. సరే మహిళా మండలి అని ఉండేదండి, మహిళా మండలిలో మరి చేరుతావా అని నన్ను అడిగారండి. అడిగితేను మాది జాయింట్ ఫ్యామిలీ, మా అత్తగారు మావగారు, మా అత్తగారు అత్తగారు, అత్తగారు మావగారు, మేము అందరం కలిసి ఉండేవాళ్ళం కాబట్టి ఇంకా అందరం కలిసి ఆలోచించుకున్నాము. మా అత్తగారు మావగారు మాత్రం అమ్మ పిల్లలు నువ్వు ఇబ్బంది పడతావేమో, పిల్లల సంస్థలో చేరితే మరి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుందన్నారు. మొత్తం మీద నేను సంస్థలో చేరానండి. ఆయన కూడా వస్తూ ఉండేవారు.
సంస్థలో చేరినప్పుడు అప్పుడు మీ వయసు ఎంతండి?
నాకు సరిగ్గా సంస్థ మా ఇంట్లో మొదలుపెట్టినప్పుడు నాకు 18 ఏళ్ళండి. పాప పుట్టలేదు అప్పటికీ. తర్వాత సంస్థ మా ఇంట్లోంచి మార్చాక పాపకి కాస్త 4 ఏళ్ళు వచ్చాయి, బాబుకి 2 ఏళ్ళు వచ్చాయండి. ఆ ఇద్దరు పిల్లల్ని వెంట పెట్టుకుని హనుమాన్పేట సంస్థకు వెళుతూ ఉండేదాన్ని. మహిళా మండలి మెంబర్గా చేరారండి. తర్వాత నెమ్మదిగా స్వామి 1969లో స్వామి బాల వికాస్ పెట్టారండి. బాల వికాస్ పెట్టాక ఇంకా నేను బాల వికాస్ గురువుగా వెంటనే మాకు సహజంగా విజయవాడ సంస్థలో ఏ కార్యక్రమం అయినా కూడా చాలా సంతోషంగా ముందుకొస్తారండి. ప్రతి స్వామి చెప్పిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా విజయవాడలో తూచా తప్పకుండా పాటించటం అనేది స్వామి అనుగ్రహంతో జరగటం జరుగుతోంది. కాబట్టి బాల వికాస్ కూడా వెంటనే మొదలుపెట్టాం మేము. స్వామి 69లో బాల వికాస్ పెట్టి 70లో బాల విహార్ అని చెప్పిన తర్వాత 70లో బాల వికాస్ అన్నారు కదా, అందులో నేను టీచర్గా బాల వికాస్ గురువుగా చేరానండి. అప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా నేను ఒక బాల వికాస్ గురువుగా ఉన్నానండి. చాలా మంది పిల్లలు కూడా 3rd గ్రూప్ పూర్తి చేసుకుని ఆ పిల్లలంతా ఈ రోజున రిటైర్ అయ్యే పరిస్థితికి వచ్చారండి. సాయిరామ్ అండి,
చాలా సంతోషం. చాలా మరి స్వామి చెప్పిన స్వామి స్థాపించినటువంటి ఈ బాల వికాస్ లో ఒక గురువుగా మీరు ఏం నేర్చుకున్నారండి?
స్వామి స్థాపించిన ఈ బాల వికాస్ గురువుగా అనేది మనంగా వ్యక్తిగా మనకి మనంగా చాలా నియమనిష్టలతో జీవించాలి. ఒకళ్ళకి చెప్పాల్సిన వాళ్ళం కాబట్టి మనం మనం ఆచరిస్తూ వాటిని పిల్లలకి చెప్పటానికి మనం ప్రయత్నం చేయాలి అని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అదే లక్ష్యంతో ఉన్నారండి. సాయిరామ్, ఇప్పటికి కూడా పిల్లల బాల వికాస్ సెంటర్ ఒకటి నేను నడుపుకుంటున్నాను. మా విజయవాడలో మా సీతారాంపురం సమితి కింద 32 బాల వికాస్ సెంటర్స్ ఉన్నాయండి. 65 మంది గురువులు ఉన్నారండి. సెంటర్స్ అన్నీ కూడా చాలా బాగా స్వామి అనుగ్రహంతో చాలా చక్కగా జరుగుతున్నాయండి. నేను కూడా ఒక సెంటర్ పెట్టుకున్నాను మా ఇంట్లో. 1st గ్రూప్ 2nd గ్రూప్ అక్కడ జరుగుతుంది. 3rd గ్రూప్ వచ్చేటప్పటికే నిలయంలో చూసుకుంటాను నేను బాల వికాస్. నిలయంలో కూడా సత్యసాయి నిలయంలో ఒక 60-70 మంది పిల్లలు, ప్రీసేవాదల పిల్లలు ఉన్నారండి. మామూలుగా ఒక 2-3 వేరే సెంటర్స్ లో కూడా 30 మంది పిల్లలు ఉన్నారండి. ఒక 100-120 పిల్లల దాకా ప్రీసేవాదలు కూడా స్వామి అనుగ్రహంతో బాగా చాలా బాగా జరుగుతుందండి.
మరి 69 నుంచి మీరు బాల వికాస్ లో ఉన్నారంటే ఆల్మోస్ట్ 50 సంవత్సరాలు.
అవునండి, ఎన్ని పుష్కరాలు జరిగినాయండి. నా ఉద్దేశం బాల వికాస్ పెట్టంగానే పుష్కరం వచ్చిందేమోనండి. పుష్కరాలు వచ్చాయేమో. హనుమాన్పేట 1st పుష్కరాలు పెట్టామండి. తర్వాత రాయి టైర్స్ అండ్ లక్ష్మీకాంతరావు గారి వాళ్ళ ఒక షాప్ లో పై అంతస్తులో మేము పుష్కరాలు జరిగినాయండి. తర్వాత మళ్ళీ లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్ అని హాల్ తీసుకున్నాం పుష్కరాలకి, అక్కడ పుష్కరాలు జరిగినాయి. అప్పుడు కూడా నేను చూస్తున్నానండి. తర్వాత మళ్ళీ మాన్సోరీ స్కూల్లో సిద్ధార్థ కాలేజీలో పెట్టామండి. అక్కడ జరిగిందండి. మొన్న ఆగస్టులో విజయవాడ కృష్ణా పుష్కరాలు జరిగిందండి. ఆ పుష్కరాలు కూడా స్వామి అనుగ్రహంతో నేను పాల్గొనటం అనేది జరిగిందండి.
అంటే నాలుగు పుష్కరాలు అంటే
చాలా పుష్కరాలు జరిగిందండి.
మరి మీరు ఎన్నో మార్లు ఈ బాల వికాస్ పిల్లలతో పాటు గురువులతో పాటు ఎన్నో కాన్ఫరెన్సెస్ కి అటెండ్ అయి ఉంటారు కదా.
అవునండి.
మరి స్వామి ఆ కాన్ఫరెన్సెస్ లో చెప్పినటువంటి విషయాలు, జరిగిన అనుభవాలు కొంచెం ఏమైనా పంచుకుంటారా?
స్వామి కాన్ఫరెన్స్ లో చెప్పేవన్నీ కూడానండి వీలైనంత మటుకు అవి మనం మేం పాటిస్తూ పిల్లలకి చెప్పటానికనే ఉద్దేశంతో ఆ విషయాలన్నీ గుర్తు పెట్టుకుని వచ్చి సంస్థలో మేము అందరం కూడా చర్చించుకుని అవన్నీ కూడా జరిగే ప్రయత్నంగా చేశామండి చాలా మటుకు.
అంటే పుట్టపర్తిలో రాజమండ్రిలో చాలా మార్లు కాన్ఫరెన్స్లు జరిగాయి కదా, స్వామి వచ్చినప్పుడు ఏమైనా అనుభవాలు ఉంటే చెప్తారా? వరల్డ్ కాన్ఫరెన్స్ కానీ బాల వికాస్ కాన్ఫరెన్సెస్ కానీ మీరు అటెండ్ అయినవి
కాన్ఫరెన్స్లకి స్వామి అంటే ఈ కాన్ఫరెన్స్లతో పాటు మహిళా మండలి కాన్ఫరెన్స్లకు కూడా వెళ్లేవాళ్ళమండి. స్వామి 50వ పుట్టినరోజుకి అప్పుడు వెళ్ళామండి, 75వ పుట్టినరోజుకి కూడా వెళ్ళామండి. స్వామి అప్పట్లో స్వామి చెప్పినట్లుగానే ఉండటానికని వీలైనంత మటుకు కుటుంబ సభ్యులం అంతా కూడా అదే మార్గంలో నడవాలి, స్వామి చెప్పినట్లు నడవాలి అని ఆ లక్ష్యంతోనే ఉన్నామండి. పిల్లల్ని కూడా అదే పద్ధతుల్లో తీసుకొచ్చామండి. స్వామే ఇప్పుడు బాబు పాపకి అక్షరాభ్యాసం చేశారు, పేరు పెట్టారండి. తను మా స్టూడెంటే, తను ఇప్పుడు బాల వికాస్ జిల్లా ఇన్ఛార్జిగా చేస్తుంది. బాబు కూడా స్వామి అనుగ్రహంతో 10th క్లాస్ అయిపోయినాక తను ఎంసెట్ కోచింగ్ తీసుకుని చాలా కష్టపడ్డా కూడా తనకి సీటు రాలేదు. వాళ్ళ నాన్నగారు కూడా ఎక్కువగా ఆధ్యాత్మిక మార్గంలో ఉండటం మూలాన సంపాదన మీద దృష్టి పెట్టుకోలేదు. పెట్టుకోని పరిస్థితుల్లో ఆయన నెలకి 1000 రూపాయల జీతం సంపాదిస్తూ ఆ పిల్లవాడిని చదివించటానికని గుంటూరులో పెడితే ఆ 1000 రూపాయలు ఆ పిల్లవాడికి పంపించేవారన్నమాట. ఇంకేం ఉండేది కాదు. పాప డిగ్రీ వచ్చింది, పాప ఇంటర్, బాబు ఇంటర్ అయినాడు, బాబుకి ఎంసెట్లో సీటు రాలేదు, పాప డిగ్రీలో ఉంది. ఆర్థికంగా కొంచెం కుటుంబం ఆ పద్ధతిలో ఉన్న సమయంలో అనుకోకుండా బందరు వాళ్ళు బస్సు వేశారండి స్వామి దగ్గరికి. బస్సు వేసినప్పుడు యజ్ఞనారాయణ శాస్త్రి గారు ఇంటికి వచ్చి దబదబా బందరు వాళ్ళు బస్సు వేశారు. సాయికృష్ణ బాబుకు పేరు కూడా స్వామే పెట్టారండి, బాబుకి అక్షరాభ్యాసం స్వామే చేశారండి. మా కుటుంబ సమేతంగా వెళ్ళినప్పుడు మాతో పాటు మా నాన్నగారు కూడా వచ్చారు. నేను ఇన్నా వెళ్ళాం, మా నాన్నగారు కూడా వచ్చారు. వచ్చాడపై మా నాన్నగారి కొత్త అంటే ఆంజనేయ స్వామి భక్తి గుడి ఆ పద్ధతుల్లో వెనక సాంప్రదాయంలో ఉండేవారు. సరే ఈయన్ని మా నాన్నగారిని ఇద్దరిని ఇంటర్వ్యూకి పిలిచి మా నాన్నగారికి అన్నీ చెప్పారు. ఆయన ఎలా ఉన్నది ఎట్లా ఉండేది చెప్పి ఆయన చాలా ఆశ్చర్యపోయారన్నమాట. తన గురించి చెప్పాక మాట్లాడాక ఈయనతో కూడా మాట్లాడితే ఇట్లా మా కుటుంబం కూడా వచ్చారు స్వామి అంటే తర్వాత పిలుస్తా నేను అని చెప్పారండి స్వామి. తర్వాత మా నాన్నగారు ఈయన బయటకు వచ్చేసాక స్వామి వెంటనే 4వ రోజున బాబుని కడుపుతూ ఉన్నా నేను ఇప్పుడు 7వ నెలండి. స్వామి నా దగ్గరకు వచ్చి చేయి ఊపారు, పిలిచారండి ఇంటర్వ్యూకి రమ్మని చెప్పారండి. స్వామి పిలిచేటప్పటికీ సరే నేను ఆడవాళ్ళ వైపు నుంచి ఆయన మగవాళ్ళ వైపు స్వామి ముందే చెప్పారుగా రెండో మాట ఇంకో తూరి పిలుస్తాను అని. సరే లోపలికి వెళ్ళామండి. లోపల ఆ మెట్ల గదిలో చాలా చిన్నది దారి, మామూలుగా ఇప్పుడు ఒక గదిలో ఇంటర్వ్యూ ఇస్తారు ముందర గదిలో, మెట్ల గదిలోంచి మెట్లు లోపలికి వెళ్ళి ఆ చిన్న గదిలోకి తీసుకెళ్లారండి. తీసుకెళ్లి స్వామి చెప్పారు, ఈయన నేను ఉన్నాం, పాపని ఎత్తుకున్నారండి. నేను పాపని ఎత్తుకుంటే తనకి 3వ 7 అనుకుంటా, పాపకి బాబుని కడుపుతో ఉన్న 7వ నెల. ఆ ఇంటర్వ్యూలో చెప్పారు, అమ్మాయికి ఆరోగ్యం తక్కువ, చాలు సంతానం ఇంకా వద్దు నీకు, పిల్లవాడు పుడతాడు, సాయికృష్ణ అని పెట్టండి, అమ్మాయిని నువ్వు ఎత్తుకో అని చెప్పి, పాపని ఎత్తుకోమని చెప్పి, పాపకి అక్షరాభ్యాసం చేసి చదువు బాగా వస్తుందని స్వామి చెప్పారండి. తర్వాత బాబు పుట్టాక సాయికృష్ణ అని స్వామి చెప్పారు పేరు, కాబట్టి సాయికృష్ణ అని పెట్టామండి. తర్వాత బాబుని తీసుకెళ్ళాక స్వామి మీనాక్షమ్మ గారని స్వామి దగ్గర ఉండేవారు, ఆవిడ దగ్గరికి వెడితేను, అమ్మా స్వామి సాయి గీతకి యాపిల్ పండు పెట్టడానికి వస్తారు, ఆ సమయంలో మీరు ఆ దారిలో కూర్చుంటే స్వామి వచ్చి మీ బాబుకి అక్షరాభ్యాసం చేస్తారని చెప్పారు. సరే వెళ్ళి అక్కడ కూర్చుంటాను, స్వామి వచ్చారు, వచ్చి పలక తీసుకుని నీ పేరేంటి అని అడిగి తనకి అక్షరాభ్యాసం స్వామి అనుగ్రహం వల్లనే జరిగిందండి. తర్వాత కూడా బందరవాడతో వెళ్ళినప్పుడు, ఇప్పుడు నేను బాబుకి అంటే కొంచెం కుటుంబ ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంచెం నాకు కూడా మానసికంగా కొంచెం బాధగా ఉన్న సమయంలో, నాన్న నువ్వు స్వామి దగ్గరికి వెళ్ళి బీఎస్సీనా ఇంజనీరింగా ఏదో ఒకటి తేల్చుకురా స్వామి దగ్గరికి వెళ్ళి అంటే, అప్పట్లో మా మామగారు తన్ని బీఎస్సీలో చేర్పించేశారు, ఎంసెట్ సీటు రాలేదని చెప్పేసేది, అదో ఇదో తేల్చుకురా అనేటప్పటికి తనకి మనసులో బాగా అది పడిపోయిందండి. సరిగ్గా బాబుకి 2 షర్ట్లున్నాయండి అప్పుడు, గళ్ల షర్ట్లు నీలందోటి ఎరుపోటి ఉండేది, ఆ 2 వేసుకుని ఉండేవాడు, ఇంకా వేరే షర్ట్లు లేవన్నమాట, ఇంకా తడిసి ముద్దైనా ఆ షర్ట్తోనే కూర్చుని చదువుకుంటూ కూర్చునేవాడు అనమాట. ఆ సమయంలో నువ్వు స్వామి దగ్గర తేల్చుకురారా బా, స్వామి దగ్గర ఇంజనీరింగ్గా బీఎస్సీనా అని గట్టిగా తేల్చుకురారా అని చెప్పాను. చెప్పేటప్పటికీ ఇంకా వాడికి అమ్మ చెప్పింది అని బాగా మనసులో పడిపోయింది. ఈ పాట ఇప్పుడు వెళ్ళారండి, 3:30 4:30 సాయంత్రం వెళ్ళారు, వెళ్ళంగానే లెటర్ ఇచ్చాడు. ఇచ్చేటప్పటికి స్వామి 10 అడుగుల దూరంలో ఉన్నటువంటి స్వామి వంగి ఆ లెటర్ తీసుకున్నారండి. మన్నాడు మళ్ళీ మన ప్రార్థనా మందిరంలో అందరినీ 40 మందిని ఇంటర్వ్యూకి పిలిచారండి. మా అబ్బాయి మాత్రం స్వామికి చాలా దగ్గరగా కూర్చున్నాడు, ఫస్ట్ లైన్లో ఫస్ట్ కూర్చున్నాడు. కూర్చున్నవాడు ఇంకా మనసులో స్వామిని ఇంకా అడగాలనే కోరికతో ఉన్నాడు. సరిగ్గా స్వామిని ఓ పక్క, స్వామి ఇంజనీరింగ్గా బీఎస్సీనా అని అంటూనే ఉన్నాడండి, వదిలిపెట్టలేదండి. అప్పుడు చేపట్టు అన్నారండి స్వామి, తను చేపట్టాడండి. చేపట్టంగానే విభూది సృష్టించి సాయికృష్ణ చేతుల్లో విభూది వేశారండి. ఆ విభూది పట్టుకుని బాబు చేయి పట్టుకుని ఈ 40 మందికి పిల్లవాడి చేత్తో పట్టుకుని విభూది ఇచ్చారండి, స్వామే ఇచ్చిపించారు. ఇప్పించాక మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. కూర్చున్నాక మళ్ళీ స్వామిని బదలటల్లా, స్వామి బీఎస్సీ ఇంజనీరింగ్ గాను బదలటం లేదండి, అదే పడిపోయింది వాడికి మనసులో. చేపట్టు అన్నారండి, అంటే పక్కన ఎవరో పడుతుంటే నువ్వొద్దు నువ్వు కాదు అని చెప్పి తన్నే పట్టమన్నారండి, మా బాబాన్నే పట్టమన్నారు. చేపట్టంగానే వేడిగా లడ్డు పొడి గడ్డ అంతా చేతిలో పడుతుందండి, చేతిలో తెల్లబోతున్నట్ట. అప్పుడు మళ్ళీ వెంటనే తన చేయి పట్టుకుని ఈ పిల్లాడి వెంట పెట్టుకెళ్ళి అందరికీ లడ్డూ ఇప్పించారట. తర్వాత పక్కన వాళ్ళ నట్ట కొంచెం అట్టే పెట్టుకో ఇంటికి తీసుకెడుగాను అన్నట్ట. సరే అట్టే పెట్టుకున్నా స్వామి వాళ్ళందరితో కూడా అన్ని మాట్లాడాక మళ్ళీ బాబు దగ్గరికి వెళ్ళి, స్వామి నన్ను ఆశీర్వదించండి, నన్ను బీఎస్సీనా ఇంజనీరింగ్గా స్వామి అనేవాళ్ళు అడిగాడైతే టైం వేస్ట్ చేయకని చెప్పేసి గట్టిగా కసిరారటండి. కసిరేటప్పటికీ సరే అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా, మీ సాయికృష్ణ చాలా అదృష్టవంతుడండి, స్వామి ఇలా ప్రసాదం అది ఇచ్చారని మాకు ముందొచ్చిన మన విశ్వనాథం గారి భార్య సుబ్బలక్ష్మి గారు చెప్పారు, మీ అబ్బాయి చాలా అదృష్టవంతుడండి అని ఆవిడే చెప్పారండి ఇంటికి వచ్చి, అక్కడ ఆ మందిరంలో గుమ్మల్లో కూర్చున్నప్పుడు చెప్పారు. సరే ఇంటికి వచ్చేసాడండి. ఇంటికి వచ్చేసాక ఇంకా సహజంగా తను టైం వేస్ట్ చేసే పిల్లాడు కాదు, ఆ సమయంలో ఆ పిల్లవాడికి ఏనాళ శని ప్రవేశించిందండి, అందుకని చెప్పి స్వామి ఆ శని అనేటటువంటి ఆ గ్రహాన్ని టైం వేస్ట్ చెయ్యొద్దు అని గట్టిగా కసిరారు అనేటటువంటి ఉద్దేశం మాకు తెలిసిందండి. ఎందుకంటే సహజంగా అలాంటి పిల్లవాడు కాదు కాబట్టి. తర్వాత మా బాబు అది స్వామి అన్న ముక్క అది ఓ పేప దీని మీద రాసుకుని బోర్డు పెట్టు దగ్గర పెట్టుకున్నాడండి. తర్వాత కూడా స్వామి అనుగ్రహంతో తనకి 1000 లోపు సీట్ వస్తుందని అందరూ అన్నారు ఇంజనీరింగ్ సెకండ్ టైం. కానీ 1000 లోపు రాలేదండి, రాలేదు. 2400 సీట్ వచ్చిందండి. సీట్ వచ్చేటప్పటికి సరే ఇంకా తెలిసిన వాళ్ళు మా చుట్టాలందరూ అన్నారు పిల్లవాడిని మాత్రం ఇంజనీరింగ్ చదివించమ్మా, మీకేదన్నా అవసరమైతే మేము సహాయం చేస్తాము, డబ్బు లేదని మాత్రం నువ్వు మాత్రం చదువు మానిపించద్దన్నారండి. ఆ రకంగా ఆ 4 ఏళ్ళు వాళ్లే మాకు సహాయం చేశారు. అంటే 4500 ఫీజు అండి, 900 బస్సుకి అయ్యేది, 4400 సంవత్సరానికి చొప్పున 16000 పైన ఈ 500 ఈ డబ్బు వాళ్లే ఇచ్చారండి. పిల్లవాడు ఇంజనీరింగ్ విజయవాడ KLU పూర్తి చేశాడు. స్వామి అనుగ్రహంతో బాబు గనక వేరే ఊళ్ళో చేరేటట్టయితే ఆ అమౌంట్ పెట్టుకునేటటువంటి శక్తి మాకు లేదు. ఇంట్లో భోజనం చేసి బాక్స్లో పెట్టుకు వెళ్ళటం మూలాన మనం కొంత మటుకు స్వామి అనుగ్రహంలో ఈ రకంగా జరిగింది అనుకున్నామండి. బాబు చదువు పూర్తయినాకండి సరే ఓ ప్రైవేట్ కంపెనీలో చేరాడు హైదరాబాద్లో. GB కంపెనీ అని ఓ ప్రైవేట్ కంపెనీలో 1500 చేశాడు. చేరాక తను ఆ 1500 ఒక 500 ఖర్చు పెట్టి 1000 రూపాయలు మాకు పంపించేవాడు అండి సాయికృష్ణ. అలాంటి సమయంలో సాయికృష్ణ నువ్వు తెలియగలవాడివి కదా, ఎందుకని నువ్వు గవర్నమెంట్ ఉద్యోగంలో చేరటం లేదని ఫ్రెండ్స్ అందరూ అనేటప్పటికీ సరే విజయవాడ వచ్చేసాడు. సడన్ గా వచ్చేసేసి తను విజయవాడలో అక్కడ ఆ ఎగ్జామ్స్ కావాల్సినటువంటి మోడల్ టెస్ట్ పేపర్ బుక్స్ అవి తెప్పిస్తూ చేస్తున్న సమయంలో స్టీల్ అథారిటీస్ ఆఫ్ ఇండియా అనే దానిలో రిటర్న్ టెస్ట్కి వెళ్ళాడు బాబు. రిటర్న్ టెస్ట్లో సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయినాక తను ఓరల్కి వెళ్ళాలి. ఓరల్ వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో తనకి తెలియదు కదా. అప్పటికి కూడా తనకి బట్టలు సరిగ్గా లేవు అన్నమాట. అంటే పాప మ్యారేజ్ అయిందండి అప్పుడు. ఆ మ్యారేజ్కి మా అల్లుడు గారు మంచి బట్టలు పెట్టారు, మా అబ్బాయికి బావమరుది కదా, అందుకని చెప్పేసేసి స్కై బ్లూ షర్టును నావీ బ్లూ ప్యాంటు ఇంకేవో మంచి బట్టలు పెట్టారండి. బాబుకి మద్రాసులో ఇంటర్వ్యూ వచ్చిందండి. ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు ఓరల్ ఇంటర్వ్యూ కదండి, అందులో స్టీల్ అథారిటీస్ ఆఫ్ ఇండియా అంటే కొంచెం పెద్ద కంపెనీ. తనేమో ఈ NCCలో వీటిలో లేడు, వీటిలో గేమ్స్లో లేడండి, ఎందులోనూ లేడు. నార్మల్ బాలవికాస్ ఫస్ట్ గ్రూపు సెకండ్ గ్రూపు థర్డ్ గ్రూపు పూర్తి చేశాడు. మా మందిరంలో భజనలు అప్పటికింకా తను చిన్నపిల్లాడు కాబట్టి మొగల్రాజపురం సెంటర్లో పాడుతూ ఉండేవాడు భజనలు, అక్కడికి వెళ్ళి పాడుతూ ఉండేవాడు, సమితి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవాడు. అసలు ఆ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడే వాళ్ళు NCCలు గేమ్స్ అవన్నీ చాలా అడిగారండి, అవేవి లేవు తనకి. అందుకని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అన్నారు నువ్వు బాలికాస్ ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ థర్డ్ గ్రూప్ అయినటువంటి సర్టిఫికెట్లు పెట్టేసేయి, ఫోటోస్టాట్ తీయించి పెట్టేసేయి అంటే ఆ పక్కనున్నటువంటి మా ఆడబడుచు భర్త కాస్త ఎగతాళిగా చేయి తిప్పాడు. నవ్వుమొహం పెట్టుకుని ఎగతాళిగా ఆ సర్టిఫికెట్లు పెట్టడం ఏమిటి, ఉద్యోగానికి దానికి సంబంధం ఏమిటి అనేటట్టుగా కాస్త ఎగతాళిగా మాట్లాడాడు. కానీ ఈయన మాత్రం నువ్వు పెట్టేరా అన్నారు, పెట్టాడండి. సరే రిటర్న్ టెస్ట్లో సెలెక్ట్ అయ్యాడు. ఓరల్కి వెళ్ళినప్పుడు నార్మల్ స్టూడెంట్, తను పెద్ద క్లెవర్ స్టూడెంట్ కాదంటే మామూలుగా యావరేజ్ స్టూడెంట్. ఏం చేయాలో తెలియక స్వామిది జట్ వాళ్ళు ఒక ఫోటో ఇచ్చారండి మా మందిరంలో బయట నుంచుని ఒక కట్ట తీసుకొచ్చి తలో ఫోటో ఇస్తున్నారు. మా అబ్బాయి కూడా ఆ జట్వాళ్ల ఫోటో స్వామిది జేబులో పెట్టుకున్నాడు ఉద్యోగానికి. అదే ఓరల్ టెస్ట్కి వెళ్ళి వెళ్ళిపోయాడండి. వెడుతూనే అక్కడ 5-6 పెద్ద పెద్ద ఆఫీసర్లు తనకి కూర్చున్నారండి సెలక్షన్కి. అంటే అప్లికేషన్లో తను ఈ ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ థర్డ్ గ్రూప్ పెట్టాడు కదండి, పెట్టేటప్పటికీ నువ్వు సాయి డివోటీవా అని అడిగారు. జేబులో ఫోటో ఉంది. అవునండి అని చెప్పాడు తను. అయితే ఓ పని చెయ్యి, నువ్వు స్వామివారి జీవితంలో మరపురాని సంఘటన ఒకటి ఉంటే చెప్పన్నారు. అనేటప్పటికీ ఆ సమయంలో తనేం చేశాడంటే, మామూలుగా మాస్టారు కుర్చీకి అతుక్కున్నటువంటి సంఘటన చెప్పాడండి. చెప్తే అది కాదు, స్వామివారికి తేలు కుట్టింది. ఆ తేలు కుట్టాక ఆ స్వామి తర్వాత నుంచి ఇంకా మార్పు మనకి మొదలైంది అని చెప్పేసి వాళ్ళే చెప్పారండి. తర్వాత బాలవిక ఒక కథ చెప్పమన్నారండి బాబుని. కథ చెప్పమంటే తను ఈ పుండరీకుడి కథ చెప్పాడండి. తల్లిదండ్రి సేవ చేయటం, భగవంతుడు ఇచ్చినా కూడా వెళ్లకుండా తల్లిదండ్రి సేవ పూర్తి చేసి భగవంతుడి దగ్గర ఓ భజన పాట పాడమన్నారండి. పాడమంటేను పాండురంగ విఠలే హరినారాయణ తను ఎక్కువగా పాడుతూ ఉండేవాడు, కంజరి వాయిస్తూ ఉండేవాడు. ఆ పాట పాడాడు, సరే నువ్విప్పుడు బానే ఉంది, ఉద్యోగం వచ్చాక మరి భజనలకు ఎడతావా అని అడిగారండి. అడిగితే వాళ్ల ముందర ఉద్యోగం వచ్చాక భజనలకు ఎడతానో ఎట్లా చెప్తానా అనుకుని, అవకాశం ఉంటే తప్పకుండా పెడతానండి అని చెప్పాడు. చెప్పి ఇంటికి వస్తూనే, నాకు చాలా సంతోషంగా ఉంది, అక్కడ ఓరల్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళంతా కూడా బాధపడుతూ 500 మంది వచ్చారటండి, బాధపడుతూ వెళ్ళిపోయారు, నాకు మాత్రం స్వామి గురించి అడిగారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది వెళ్ళొచ్చాక అనుకున్నాడండి. స్వామి అనుగ్రహంతో ఆ ఉద్యోగం తనకి వచ్చిందండి, వచ్చింది. ఇప్పుడు బాబు అదే ఉద్యోగం చేస్తున్నాడండి, స్టీల్ అథారిటీస్ ఆఫ్ ఇండియాలో. తనకి ఇప్పుడు ఇంచుమించు 28 అయిందండి జాబ్లో చేరాక. కంపెనీ లాస్లో ఉన్నా కూడా ఈ ఉద్యోగం స్వామి నాకిచ్చారు, నేను ఇది చెయ్యాలి అని చెప్పి ఒక్కటే మనసులో పెట్టుకున్నాడండి. కంపెనీ మూసేసి గేటు తాళాలు, స్టీల్ అథారిటీస్ ఆఫ్ ఇండియా 40-50 ఎకరాలలో ఉందండి అది, ఇది తాళాలు పెట్టి నాయన వెళ్ళు అంటే అప్పుడు నేను స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి ఏం చేయమంటారని అడుగుతానని చెప్పేసి తను చేరిన 7-8 ఏళ్లకే లాస్లో ఉంది. ఇప్పటికి కూడా కొంచెం లాస్లోనే ఉంది. ఉన్నా కూడా తను మాత్రం ఇది స్వామి ఇచ్చిన ఉద్యోగం అనే ఉద్దేశంతో ఆ ఉద్యోగం వదిలిపెట్టలేదండి. అక్కడ ఒక భజన సెంటర్ ఒకటి నడుపుతున్నాడు, అది నగర సంకీర్తన ఒకటి జరుగుతుంది. ప్రతి నెలా కూడా నారాయణ సేవలో పాల్గొంటున్నాడు. స్వామి అనుగ్రహం వల్ల ఈ రోజుకి కూడా తను ఆ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. పాపేమో ఇక్కడ సంస్థ కార్యక్రమాల్లో తను జిల్లా కోఆర్డినేటర్గా ఉంటూ సాయి గీత స్వామి పేరు పెట్టారండి. పాపకు కూడా స్వామి పేరు పెట్టారండి. ప్రతి ఒక్కటి కూడా స్వామి అనుగ్రహంతోనే మా జీవితాలు. నాకు తెలిసింది 16 ఏట నాకు పెళ్ళైంది, 17 మా అత్తగారింటికి వచ్చా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అండి కుటుంబం నడుస్తోంది అంటే అది స్వామి అనుగ్రహంతోనే నడుస్తుంది. మధ్యలో కూడా బాబు డ్రామాల్లో వాటిల్లో పాల్గొన్నప్పుడు స్వామి దగ్గరికి వెడితే సీత వేషం వేశాడండి డ్రామాల్లో. సీత వేషం వేస్తే ఆడవేషం వేశానని అభిమానంగా ఉంది వాడికి. రిక్షాలో మా అమ్మాయితో పాటు స్కూల్కి వెళ్ళటానికి కూడా ఇష్టపడేవాడు కాదు, పక్కన కూర్చుని ఈ సీత వేషం వేశారని చెప్పేసి విపరీతంగా మేకప్ అయిన కోపం వచ్చేసేసి ఓ మూలకు పోయి కూర్చున్నాడు పుష్కరాలలో. మేము సీతారామాంజనేయ సంభాషణ అని చెప్పి ఒక డ్రామా వేశామండి, అందులో తను సీతగా వేశాడనమాట. అప్పుడు తనకి అది ఇష్టం లేదు. తర్వాత మా వాళ్ళందరూ పుష్కరాలలో ఈ డ్రామాలు ఇవన్నీ అయిపోయినా స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా మేము వేశాం స్వామి అంటే, సీతేది రాముడేడీ అని స్వామి అడిగారండి. ప్రేరి హాల్లోనే అడిగారండి స్వామి. రాముడేడంటే రాముడిని చూపించారండి. సీత ఏది అంటే తన్నుంచుటం లేదు, తనకు సిగ్గుగా అందరూ వేషాలు వేస్తూనే ఉన్నారు, లే పర్వాలేదు ఏం పర్వాలే అన్నారు. అన్నాక లేచి నుంచున్నాడండి. తర్వాత కూడా బయట కూర్చున్నప్పుడు స్వామి ఏం సీతాదేవి బాగున్నావా అని అడిగి ఈ రకంగా ప్రతి క్షణం ప్రతి విషయంలో కూడా స్వామి అనుగ్రహంతో స్వామిని చెప్పిన విధంగా ఈయన కూడా స్వామి నన్నేం చేయమంటారు అని అడిగితే ఒక సమయంలో ఏ దిక్కు తోచని పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి ఆధారము లేకుండా సమయంలో స్వామి నన్నేం చేయమంటారంటే ఎక్కడున్నావు అక్కడే ఉండు అన్నారు స్వామి అన్నారండి. అనేటప్పటికీ ఈయనకి వేదవాక్కు కదండి స్వామి అంటే. స్వామి చెప్పారు అంటే ఇంకా దానికి వేరే మాట్లాడే పని లేదండి. తిన్నడు భక్తి ఎలాంటిదో మనకి తెలియదు కానండి. ఈయన మాత్రం స్వామి మార్గంలోనే నడిచేవారు. ఎందుకంటే ఒక మాట బెంగళూరు వెళ్ళినప్పుడు వైట్ ఫీల్డ్లో ఈయన కూర్చుని ఉన్నారండి. స్వామి అలా దగ్గర నుంచి వెడుతూ ఏం పతివ్రత బాగున్నావా అని అడిగారటండి. అంటే స్వామి దగ్గరికి వచ్చి పతివ్రత అన్నారు అని అనేటప్పటికీ మా పిల్లలు స్వామి ప్రతి మాటకి ఒక అర్థం ఉంటుంది అని చెప్పి సత్యం సింహసుందరం చూసి అప్పుడు వాళ్ళు స్వామి చెప్పిన మార్గంలో నడిచే వాళ్ళనే స్వామి పతివ్రత అంటారు అని అప్పుడు తెలిసిందనమాట. అందుకని చెప్పేసి ఇంకా ప్రతి విషయంలో కూడా ఇంకా వాళ్ళ నాన్నగారు ఏది చెప్పినా కూడా గురిగానే ఉండేవాళ్ళండి. ఆయన కూడా ప్రతి ఒక్క కష్టం వచ్చినా కూడా సుఖం వచ్చినా కూడా స్వామి చూసారా బాబుకి ఉద్యోగం వచ్చేటప్పుడు కూడా వచ్చే ముందు కూడా ఇదిగో అన్నీ నీకు తెలుసు నువ్వు దొంగవి నువ్వు ఇస్తావు ఉద్యోగం ఇవ్వకుండా ఎందుకుంటావు ఇస్తావు నీకు అన్నీ తెలుసు అని రోజు స్వామితో మాట్లాడుతూనే ఉండేవారండి. ఆ రకంగా ఆ స్వామి ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు అన్నారని చెప్పేసేసి ఆయన అలాగే ఉండిపోయారండి. అనుకోకుండా సింగ్నగర్లో వివేకానంద సెంచనరీ స్కూల్లో ఒక పోస్టు ఏడేడు పోస్ట్ ఉందన్నారండి. ఆ పోస్టులో కథ చెప్పేసేసి 48వ ఏట ఉద్యోగం కోసం అని చెప్పేసేసి రామకృష్ణ సమితి బాపిరాజు గారి దగ్గరికి వెళ్ళారండి. ఆయన సింగనగర్ చేరమన్నారు. చేరినప్పుడు చెప్పారండి మేము పోస్టు ఎయిడెడ్ అయ్యేదాకా మేము జీతం ఇవ్వం పైసా ఇవ్వమని చెప్పారండి. 3 ఏళ్ళు వాళ్ళేమి అమౌంట్ ఇవ్వలేదండి. ఈయన అలాగే ఉద్యోగం చేశారండి. రోజు వాళ్ళ నాన్నగారు 20 రూపాయలు ఈయన జేబులో పెట్టేవారండి. ఆ 20 రూపాయలు 10 రూపాయలు వెళ్ళటానికి 10 రూపాయలు రావటానికి కానీ ఎప్పుడు సంతోషంగా ఉండేవారండి. మిగిలిన మాస్టర్లందరూ అనేవారటండి విఘ్నారాయణ గారు మాకు ఇంతంత జీతాలు వస్తుంటేనే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, మీకు పైసా రావటం లేదు, మీరు ఎప్పుడు ఇంత సంతోషంగా ఎట్లా ఉండగలుగుతున్నారండి అన్నట్టు. ఆఖరికి ఈ అప్పుడు పాప డిగ్రీ నండి, బావేమో ఇంజనీరింగ్ లో అప్పుడు స్వామి అనుగ్రహంతో చేరాడండి. ఇంజనీరింగ్ అప్పుడు చేరాడు అని వాళ్ళ ఆఖరికి ఒక మాస్టారు ఈయనకన్నా ముందు రోజు చేరారండి. ఆయన అన్నారట మాస్టారు మీరు నా తర్వాత చేరారు, ఒకవేళ పోస్టు శాంక్షన్ నాకవుతుంది అనుకోండి నాకొచ్చే జీతంలో సగం మీకు ఇస్తాను అని చెప్పి ఆ మాస్టారు ఈయంత ఆ మాట అన్నట్టు. తర్వాత స్కూల్లో కూడానండి స్వామి అంటే తెలియని మాస్టర్ రమణ్ రావు గారని ఈయంత అన్న మాస్టారు స్వామి అంటే ఆయనకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి. అలాంటి మనిషి ఈయన ఏం చేసేవారు ప్రతి క్లాసులో కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా స్వామి గురించి చెప్పడం కథలు చెప్తూ ఉండేవారండి. ఎవరైనా జేబుల్లో పెన్ను బాగుంది అంటే మాస్టర్ ఈ పెన్ను మీరు తీసుకోండి నా దగ్గర ఇంకా చాలా పెన్నులు ఉన్నాయండి అని చెప్పి ఆ మాస్టర్కి వాళ్ళకి తన దగ్గర తెచ్చేవారనమాట. ఆ రమణరావు గారు మాస్టర్ చెప్పారు ఏమండి సత్యసాయిబాబా గారంటే మాకు తెలియదు కానీ యజ్ఞనారాయణ గారిని చూశాక స్వామివారి భక్తులే ఇట్లా ఉంటున్నారు, స్వామి నిజంగా ఎంత గొప్పవారో అని మేం బాబాగారిని నమ్మటం మొదలు పెట్టామండి అని చెప్పేసి ఆ మాస్టారు వాళ్ళంతా కూడా స్వామి అంటే చాలా ఇష్టపడేవారండి. ఆయన చేసింది జాబ్ సరిగ్గా 10 ఏళ్లేనండి జాబ్. 58 ఏళ్లకి 48 ఏళ్లు చేరారు, 58 ఏళ్లు రిటైర్ అయినారు. స్వామి ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు అన్నందుకు ఆ ఉద్యోగం ద్వారా ఆయనకు లోన్ ఇప్పించి ఆయనకొక ఉండటానికి ఒక ఇల్లు ఏర్పాటు చేశారండి. భోజనానికి లోటు లేకుండా భోజనాన్ని డబ్బు ఏర్పాటు చేశారండి. ఉండట ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు అని అన్నారు కాబట్టి ఒక ఇల్లు ఇచ్చారండి ఉండటానికి, చేయటానికి భోజనం ఇచ్చారండి ఇబ్బంది పడకుండా, సంస్థ ఇచ్చారండి. ఈరోజు దాకా ప్రతి క్షణం కూడా ఆ కృతజ్ఞత భావం, ఒక కుటుంబం ఒక తరంలో పడిపోయినటువంటి ఒక కుటుంబం లేవటానికి కొంచెం టైం పడుతుంది సహజం, కానీ స్వామివారి అనుగ్రహం అండి. ఆ పడిపోయిన ఆ బండి మళ్ళీ స్వామి లేపి నుంచోబెట్టారు. ఈ రోజున ధైర్యంగా ఉండి ఈ రకంగా ఉండగలుగుతున్నాము అంటే అదంతా కూడా స్వామివారి యొక్క కృపేనండి. దానికి మించింది వేరే లేదండి. చాలా ఇప్పుడు ఆయన సమయం వచ్చింది, ఆయన స్వామి దగ్గరికి వెళ్ళిపోయారు. ఎవరికి ఏ సమయమో మనకి తెలియదు. స్వామి అనుగ్రహంతో బతుకుతున్నా అండి, స్వామి అనుగ్రహంతో ఆహారం తీసుకుంటున్నా అండి, స్వామి అనుగ్రహంతో సంస్థకి రాగలుగుతున్నాము. ఇదంతా కూడా స్వామి ఇచ్చినటువంటి శక్తేనండి, వేరే ఇంకేం లేదండి.
మరి అంటే ఒక గృహిణిగా ఒక అర్ధాంగిగా ఆయన ఇంత కష్టపడుతున్నప్పుడు మరి మీకు మనసులో ఎప్పుడు స్వామి మీద ఎందుకు స్వామి ఇలా చేస్తున్నారు అన్న భావం ఎప్పుడు కలగలేదా?
కలిగిందండి నాకు. వయసు చిన్న వయసులో ఉన్నప్పుడు, ఇప్పుడంటే పెద్దదాన్నయ్యా కదండి, అయినప్పుడు మీరు ఇట్లా చేస్తున్నారు ఇంత చేస్తున్నారు ఏం లాభం అని ఓ రోజున గట్టిగా అన్నానండి. అనేటప్పటికీ ఆయనకి ఒళ్ళు తెలియకుండా ఏమన్నావు అని గట్టిగా కసిరారండి. అసలు అలాంటి వ్యక్తి కాదు ఆయన. ఏదన్నా కాస్త తేడా జరిగితే మాత్రం ఆయన మోకి తట్టుకోలేక వణికిపోయేవారండి. అనేటప్పటికీ ఇంకా నేను వణికిపోయారండి. అప్పటి నుంచి భయం అనవండి. ఆయన మామూలుగా ఉన్నప్పుడు కూడా ఆయన అంటే కొంచెం భయం వేసేది. ఆయన ఏ టైంలో ఆయనకి ఒళ్ళు తెలియకుండా ఏమన్నా అంటారేమో అనేటటువంటి భయం ఉండేది. తర్వాత మాత్రం చూసావా, సహనంగా ఓర్పుగా ఉన్నావు కాబట్టి ఈ రోజున మనం ఇట్లా ఉన్నాం, స్వామి అనుగ్రహం. ఆ రోజున అన్ని ఇబ్బందులు పడి అన్ని కష్టాలు పడ్డా కూడా నువ్వు సహనంగా ఉన్నావు కాబట్టి ఈ రోజున మనం ఇట్లా ఉండగలుగుతున్నాం. స్వామి మీద మనకి కృతజ్ఞత ఉండాలి. ప్రతిరోజు స్వామిని తలుచుకోవాలి. ప్రతి క్షణం మనం స్వామికి ఆ కృతజ్ఞత తెలియజేయాలి. మనం చేయాల్సింది అదే. స్వామికి సంస్థ అంటే ప్రాణం కాబట్టి సంస్థ కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి.
ఇప్పటికీ మీరు?
నేను సంస్థ యాక్టివ్ మెంబర్ నేనండి. ప్రతి కార్యక్రమానికి పాల్గొంటాను, బాల వికాస్ చూసుకుంటున్నానండి.
ఇన్ని అనుభవాలు పంచుకున్నారు. చివరిగా ఒక ప్రశ్న, కొత్తగా స్వామి సంస్థల్లోకి వచ్చే వాళ్ళకి అంటే స్వామిని చూడనటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా సూచన ఏమిటండి?
తప్పకుండా స్వామి మార్గంలో మనం నడవాలి. కొద్దిగా ఓర్పు అనేది మనం చూపించాలి. మనకి ఏది లోటు చేయరండి. ప్రతి ఒక్కటి స్వామి మనకి అనుగ్రహిస్తారు. మనం ఇంట్లో ఒక్కళ్ళం ఉన్నా కూడా మనకి ఏం కావాలో స్వామికి తెలుసండి. ఏది కావాలన్నా కూడా స్వామి మనకిస్తారు. ఆ అనుభవంతోనే నేను ఉన్నాను. ఎవరు అడిగినా ఏమడిగినా కూడా అదే చెప్తాను, తప్పకుండా స్వామి మార్గంలో మనం ఉండాలి, ఉండి మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ స్వామిని తలుచుకుంటూ అవకాశం ఉన్నప్పుడల్లా స్వామి పాదాలను మీద మన తల పెట్టుకుని స్వామి స్మరణ చేసుకుంటే జీవితంలో అంతకన్నా కావాల్సింది. ఎందుకంటే మన డ్యూటీలు మనం చేసుకుంటాం, చేసుకుంటూ కూడా భగవంతుణ్ణి మాత్రం వదిలిపెట్టకుండా ఆ మార్గంలో నడిస్తే తప్పకుండా భగవంతుడు మనని ఇంటా వెంట దంట కంట కనిపెట్టుకుని ఉంటారు. ఉంటానని స్వామి మానవుడికి మరుపు కాని మాధవుడికి మరుపు అని చెప్పారండి స్వామి. కాబట్టి మాధవుడు మర్చిపోడండి, మానవులం కాబట్టి మనం మర్చిపోతాం కదండి. ఎందుకంటే మా మనవుడికి స్వామి పేరు పెట్టారు, గుణరంజన్ అని పెట్టారు. మా అమ్మాయికి తెలియకుండా బాపుకి కాలు కొంచెం ఫాల్ట్ ఉంది. స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మూడో నెలలో స్వామినితో అన్నది చెప్పింది స్వామి. చెప్తే చిన్నదేగా అన్నారు స్వామి. అన్నాక స్వామి ఆ బాబుకి అన్నప్రాసన చేయాలి స్వామి అంటే తదుపా తన పరవానం తీసుకొచ్చి పెట్టుకుంటే స్వామి భోజనం చేసి ఎదురుకుండా వస్తూనే సూటిగా వచ్చి బాబుకి నోట్లో అన్నప్రాసన చేశారండి. అన్నప్రాసన అయినాక తను తెలియక స్వామి బాబు పేరు పెట్టండి స్వామి అని అడిగింది. ఈ తూరి పెడతాను అన్నారండి స్వామి. అనేటప్పటికి అక్కడ తెలిసిన వాళ్ళందరినన్నా స్వామి ఒకే మాట ఇన్ని చెయ్యరు, ఒక మాట ఒకటి చేస్తారు, ఓ మాట చేస్తారని చెప్పారండి. సరే అదే ప్రకారంగా మేము సాయి సాయి అని పిలుస్తున్నాము. తనకి 5, 7, 6, 7 వచ్చిన సమయంలో యూత్ పిల్లలందరూ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు తను కూడా స్వామి దగ్గరికి వెళ్ళింది. స్వామి బాబుకి పేరు పెట్టాలి స్వామి అని అడిగిందండి. అడిగితే ఏమని పిలుస్తున్నారు అన్నారు. అంటే సాయి అంటున్నాం స్వామి అంటే బాగానే ఉందిగా అని వెళ్ళిపోతుంటే ఇంకా భయం పట్టుకుంది. ఇంకేముంది స్వామి వెళ్ళిపోతున్నారు ఇంకా పేరు పెట్టరని స్వామి 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 అని మళ్ళీ గట్టిగా అరిచేసింది. అప్పుడు స్వామి మళ్ళీ వచ్చి గుణరంజన్ అని స్వామి పేరు పెట్టారండి. కాబట్టి భగవంతుడికి అన్నీ తెలుసు, భగవంతుడికి మరపు ఉండదు కదండి. ఆ భగవంతుడు నమ్మాం కనుకనే ఈ రోజున ఈ రకంగా నేను జీవితాన్ని గడుపుతున్నాను అంటే అది స్వామి అనుగ్రహ బలంతోనేనండి, అంతకన్నా వేరే ఇంకేం లేదండి. సాయిరాం.
శివుని కుమార శిత జన వినుత ప్రభు ప్రభో శిత జన వినుత ప్రభు శ్రీ గణేశ శివుని కుమార శిత జన వినుత ప్రభు ప్రభో శిత జన వినుత ప్రభు శ్రీరణనాథ పాద శ్రీగణనాథ సేవిత పాద శ్రీగణనాథ సేవిత పాద నవతిని బని నమ్మితి సదా నాగాభరణానను దయ గుణవా శ్రీ గణేశ శివుని కుమార శిత జన వినుత ప్రభు శివుని కుమార శిత జన వినుత
Shri Ganesha Shivani Kumara.